పరిచక్రంలో నిరంతరం ద్రష్టగా సాక్షిగా ఉంటాం అన్నమాట. ఆ ఓంకారాన్ని ఇక్కడ మనం చేయబోతున్నాం. శ్వాస పెంచుకోండి. మూలాధారం అయితే ఇప్పుడు స్వాధిష్టానంలోకి వస్తున్నాం. విశుద్ధి అనాహతం. స్వాధిష్టానం. స్వాధిష్టానం. మణిపూరకం. అనాహతం విశుద్ధి. ఇక్కడి నుంచి మన అంతఃకరణ శాఖల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు మనస్సు అయిపోయింది బుద్ధి. ఇంకొక రెండు అంగుళాల పైకి వెళ్తాం, చిత్తము. శిరస్సు అంటే అహంకారము, వెనక పెట్టుకునే చోటు అక్కడ అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తము అహంకారంలోకి వెళ్తున్నాం. కొంచెం కింది రెండు అంగుళాలు కింది దిగితే అక్కడ మళ్ళీ చిత్తము, దానిలో ఓంకారం. ఇంకొంచెం కింది దిగితే అంటే బొట్టు పెట్టుకునే చోటికి వస్తాం, అది బుద్ధి. మనస్సును అక్కడ ఆపేస్తాను. మనకు ఇష్టమైనటువంటి దైవాన్ని గాని గురువుని గాని ఆ ఆజ్ఞాచక్రంలో ఉంచుకుని నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా అహంకారము పరిపూర్ణంగా నీకు సమర్పణ చేసుకుంటున్నాను. నీ మనస్సే నా మనస్సు, నీ వాక్కే నా వాక్కు, నీ ఆలోచనే నా ఆలోచన, నువ్వు ఏం చెప్తే నేనది చేస్తాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయార్చిత శితోష్మి గత సందేహ కరిష్యే వచనంతవ. అక్కడ కృష్ణార్జునుల యొక్క కృష్ణుడు చెప్తాడు. అప్పుడు చెప్తాడు ఒకటేమాట, నీది మంచిది, నీకేది మంచిదని తెలిస్తే అది చెయ్యి అంటే. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, నష్టో మోహ, నా మోహం అంతా పోయింది, కరిష్యే వచనంతవ, స్వామి నువ్వేం చెప్తే నేను అది చేస్తా, నాకంటూ ఇంక ఏ ఆలోచన లేదు, ఏ భావన లేదు, కాబట్టి ఈ టైంలో గనక మనం కరెక్ట్ గా 6 గంటలకి ఈ సాధన చేసేసి పూర్తిగా గనక గురువుకు సరెండర్ అయిపోయినామనుకో, గురువుకు సమర్పణ చేసుకుంటే ఇంకా ఇవాళ రాత్రి దాకా పూర్తిగా గురువు తన యొక్క మన యొక్క బాధ్యతను ఆయనే స్వీకరించి ద్రష్టగా మనం, ద్రష్ట అంటే ఒక చిన్న సంఘటన, శ్రీకృష్ణ సీరియల్లో ప్రజ్వలుడు పుడతాడు. శంభరాసురుడు ఆ పిల్లవాడిని ఎట్లయినా సరే తీసుకెళ్లడానికి మాయోపాయంలో సత్యభామ వేషంలో వచ్చి ఆ పిల్లవాడిని తూపుతుంటాడు. కృష్ణుడు చూస్తూనే ఉంటాడు, అస్త దిగ్బంధం చేస్తాడు. శంభరాసురుడు వచ్చి తీసుకుపోతాడు పిల్లవాడిని. తెలుసు అందరికీ ఎన్నో విధాలుగా ఎంతో సెక్యూరిటీని చుట్టూ కాపలా పెడతారు. అయినా మాయమైనటువంటి రాక్షసుడు శంభరాసురుడు సత్యవేషంలో వచ్చి పిల్లవాడిని లాలించి పాలించి రుక్మిణి చేతుల్లో నుంచి మెల్లిగా తీసుకెళ్లిపోతాడు. రుక్మిణికి తెలియదు, కానీ కృష్ణుడు చూస్తుంటాడు. తన పిల్లవాడిని తీసుకెళ్ళిపోతున్నా సరే నేసరి ఆల్వేస్ రైట్ చూస్తూ ఉంటాడు. బాధపడలా ఏడవలా వాటితో ఎదురు చేసి యుద్ధం చేయడా చూస్తూ ద్రష్టగా ఉన్నాడు అనమాట. ఆ ద్రష్టాస్థితిని ఏది జరిగినా అయితే మనం చేయవలసినటువంటి పనిని మనం నిత్యకృత్యంలో మన బాధ్యతలు చేసుకుంటూ చీకటి వెన్నెల్లాగా రాత్రి పగల్లాగా జీవితంలో ఏదొచ్చినా సరే నేను సిద్ధంగా దాన్ని ధైర్యంగా సాహసంగా అలాగంతా కూడా కష్టాలు వస్తే భగవంతుడి యొక్క దగ్గరికి వెళ్ళామని అనేది మాస్టారు చెప్తుంటారు. పాండవులు అరణ్యాల్లో ఉన్నా సంతోషంగా ఉన్నారు. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. కాబట్టి ఆ మనస్సు నాకు రావాలి, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా మనస్సులో కలత రానియను బాధ రానియను నేను నిరంతరం కూడా భగవంతుడికి సమర్పణ చేసుకుంటున్నానని ఈ జగద్గురు నవరాత్రుల్లో దత్తస్వామి యొక్క సమక్షంలో ఈ దివ్యమైన వాతావరణంలో పరిపూర్ణంగా భగవంతుడికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాము. ఎంత ఆర్తితో ఎంత ప్రేమతో ఎంత ఆత్మీయతో మనల్ని మనం ఆ స్వామి చరణాలకి సమర్పణ చేసుకుంటాము. యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ. ద్రౌపది ఒక రకంగా శరణాగతి, గజేంద్రుడు ఒక రకంగా శరణ. ఈ ఓంకార సాధనలో ఉన్న గొప్పతనాన్ని పూజ్య గురుదేవులు అంతరిక్ష కావిజ్ఞాన్ అనే పుస్తకంలో చిన్న మాటల్లో రాశారు. ఎవరైతే ఈ ఓంకారాన్ని కనీసం 50 మంది కలిసి 3 గంటల పాటు ఆపకుండా చేస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే 20-66 వేల అరబ్ వోల్ట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అదృష్టం మనకేంటి రాహు అంటే సూర్యుడు పొరపాటు ఒక్కరోజు ప్రపంచంలో ఉదయించకపోయినా మొత్తం సృష్టిని కూడా వెలుగుతో నింపేటటువంటి శక్తి అందులో నుంచి ఆవిర్భవిస్తుంది ఆ ఓంకార సాధన నుంచి. ఆ ఓంకార సాధన 7 సార్లు బ్లాక్ స్కిన్ బతికిచ్చింది. ఆ ఓంకారం పిల్లల్ని గుడ్రాళ్ళని తల్లుని చేసింది. కాబట్టి ఆ ఓంకార సాధన అనేది చాలా ముఖ్యము. ఉదయం 6 గంటలకి సాయంకాలం 6 గంటలకి చేశాను అన్నట్టు ఓం ఓం అనకుండా స్థిరంగా 7-8 నిమిషాలు పడుతుంది 20 ఓంకారాలు చేయటానికి. అయిపోయిన తర్వాత ఇంకొక 7-8 నిమిషాల పాటు సమర్పణ చేసుకుని మనస్సును స్థిరంగా ఆజ్ఞాచక్రంలో ఉంచేసుకుని తర్వాత సర్వ సమర్పణ చేసుకుని బయటకు వస్తాం మనం. ఖాళీగా కూర్చోవడం కాదు ధ్యానం అంటే. మనకిష్టమైనటువంటి ఆ గురు చేతనత్వం లేకపోతే మనకిష్టమైనటువంటి ఆ భగవత్ చేతనం ఏదైతే ఉంటుందో ఆ చేతనత్వం అంతా కూడా నాలోకి నా శరీరంలోకి నా కణకణంలోకి అనుగుణంలోకి సలక్షణంగా అంటే ఆ గుణాలు ఆ భావాలు ఆ ఆలోచనలు నాలో ప్రవహిస్తున్నాయి. నేను ఇవాళ తూచా తప్పకుండా ఈ కొన్ని గుణాలనైనా సరే నేను పాటిస్తానని భావించుకోండి. నేను నీ వాళ్ళను స్వామి, నేను నీ దాన్ని, నేను నేను శరణాగతి చెందుతున్నాను. ఓం నమో అనంతాయ గబుల్లే కళ్ళు తెరవద్దండి. మెల్లిగా 2 చేతులు రుద్దుకొని కానీ నిజంగా కనుక చేస్తే కళ్ళల్లో ఆ శక్తి విపరీతంగా వస్తుంది. ఆ రేస్ విపరీతంగా వస్తే 2 చేతులు రుద్దుకొని 2 ముందర కళ్ళ మీద పెట్టేసుకోండి. గబాలను తెరవకుండా ఆ దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది. గబుక్కలు ఎవరిని చూడద్దు, ముందర గురువు గారిని చూసుకుని ఆయనకు నమస్కరించుకొని ఆయనకు శరణాగతి చేసుకుని మళ్ళీ ముందుగా కనుదేద్దాం. చాలా ఇంపార్టెంట్ అది చెప్పారు. స్పాండిలైటిస్ కొంతమంది బాధపడుతుంటారు, మెడల నొప్పులు, బండి మీద ఎక్కువ తిరిగే వాళ్ళకి ఆ బాధలు వస్తుంటాయి. తర్వాత కొంచెం వయసు చెందినా సరే దృష్టి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అది తగ్గకుండా ఉండటానికి మార్క్స్ గారు చెప్పినటువంటి ఆ నెక్ ఎక్సర్సైజ్ ని ఇప్పుడు చేస్తాం మనం. ఇట్లా పెట్టుకోండి, తొడల మీద రెండు చేతులు ఇట్లా పెట్టుకోవచ్చు. తర్వాత కుదరలేదా, మెల్లిగా అంటే మా సార్ ముందర చెప్పారు అప్పోడు డౌన్వర్డ్, అప్పోడు డౌన్వర్డ్. ఇది ఒక మూడు సార్లు చేస్తాం, వెనక ఒక మూడు సార్లు చేస్తాం. లేటరల్ అంటే ఎడం భుజము మళ్ళీ కుడి భుజము, మళ్ళీ ఎడం భుజము మళ్ళీ కుడి భుజము, మూడు సార్లు అట్లా చేసిన తర్వాత సర్క్యులర్ మోషన్, అట్లాగే యాంటీ సర్క్యులర్ మోషన్. సో ముందర అది ఒక ఎక్సర్సైజ్ చేసేద్దాం. ముందర శ్వాస, ఇక్కడ మనకు మూడు రకాల బంధాలు కూడా ఉంటాయి. చేతైతే ఇక్కడ జాలంధర బంధం, ఇది శరీరంలో ఉన్నటువంటి 33 మర్మ కేంద్ర స్థానాలు ఉంటాయి, దాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసినటువంటి ఓంకార సాధన కరెక్ట్ గా చేసినట్లయితే మీకంటే తెలుసో లేదో, మూల బంధం అయిపోతుంది, ఉద్యాన బంధం, రెండు బంధాలు అయిపోతాయి. మొత్తం మూడు రకాల బంధాలు ఉంటాయి, మూల బంధము, ఉద్యాన బంధము, జాలంధర బంధమే. ఇప్పుడు ఈ మూలాధారం నుంచి మూలాధారాన్ని అట్లా పట్టగెలుతుంది మూలబంధం అంటే అశ్వని బంధం అని కూడా, అశ్వని ముద్ర అని కూడా అంటారు. ఓంకారం మనం మొత్తం గాలి చివర ఓంకారం మనం వదిలేసేటప్పటికి మెల్లిగా కడుపు లోపలికి పోతుంది, దాని వలన అబ్డమిన్ పూర్తిగా లోపలికి పోయినందువలన అది ఉద్యాన బంధం అయిపోతుంది. ఇప్పుడు వేసేటటువంటి డెకెక్సైజ్ లో జాగ్రత్తగా చేస్తే అంటే ఈ చిన్నెన్ని నావగుంటలో కలుస్తుంది, అది జాలంధర బంధం అంటాం. దాని వలన అమృతత్వం కూడా వస్తుందని చెప్తారు పెద్దలు, గురువు గారి యొక్క పంచకోశాలలో చెప్తారు. కాబట్టి ఇది లోపలికి వెళ్ళడం నేర్చుకుంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి 33 మర్మస్థానాలు. 33 ఎందుకు చెప్తారంటే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవశువులు, ఇవి 33 దేవతలు మన శరీరంలో కూడా ఉంటాయి. అవి చాలా జాగ్రత్తం చేయడం కోసం నిద్రాణంగా ఉన్న స్థితిలో ఉంటాయి, మెల్లిగా జాగ్రత్తం చేసుకోవడానికి ఈ మూడు బంధాలు బాగా పనికొస్తాయి. కాబట్టి ఇవి చేసేటప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో ఆ బంధం కూడా వేసుకోవచ్చు. మొదటిసారి కిందికి స్లోగా, చాలా స్లోగా, సరిగా స్ట్రైట్ గా చేస్తాం అంతే. మళ్ళీ మూడు సార్లు మళ్ళీ మెల్లిగా పైకి, మళ్ళీ మెల్లిగా మెల్లిగా మళ్ళీ స్ట్రైట్ గా వస్తుంది శిరస్సు, చాలా స్లో మోషన్. మళ్ళీ అలాగే వెనక్కి, మళ్ళీ స్ట్రైట్ గా మెల్లిగా వెనక్కి వెళ్తుంది. సో మూడు సార్లు ముందుకి, మూడు సార్లు వెనక్కి, చాలా స్లో మోషన్. అయిన తర్వాత మెడ చిన్నగా పెట్టేసుకొని స్ట్రైట్ గా వస్తుంది మెడ. అప్పుడు ఎడం వైపుకు మెల్లిగా దింపుతున్నాం, సాధ్యమైతే భుజం దాకా రావచ్చు మెడను, సాధ్యమైతే భుజం దాకా. ఆ చెవు వచ్చి భుజానికి తగలాలి మెల్లిగా. మళ్ళీ కుడివైపుకు మెల్లిగా మెల్లగా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు మూడు సార్లు అటు లేటర్లు అయిపోయినాక సర్క్యులర్ మెల్లిగా రౌండ్ మళ్ళీ అటు ఒకవైపు ఇటు ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి మళ్ళీ మూడు సార్లు తీసుకోండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇట్లా పక్కకి ముందే ఇది అయిపోండి. ఇంకొకసారి ఇటు అటు ఉంటుంది కదా, ఎంత వరకు చూడగలుగుతాను. మూడు సార్లు ఇది కూడా నెక్ ఎక్సర్సైజ్ అయిపోయినాక ఐ ఎక్సర్సైజ్ అంటాం. ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ కి చెప్పారుగా ఇట్లా బట్టలు వేలు ఇట్లా తీసుకొచ్చుకొని ముందర రెండు మోకాళ్ళ మీద పెట్టుకోండి. మెల్లిగా అట్లా ముందరికి తీసుకొచ్చుకోండి. రెండు కరెక్ట్ గా వస్తాయి, స్ట్రైట్ గా కిందికి పెట్టద్దు, అట్లా పైకి వద్దు. కరెక్ట్ గా సైట్ ఐ సైట్ కి ఎంత ఎదురుగా ఉంటుందో అంత ఎదురుగా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మెల్లిగా గోటి వంకే చూడాలి, మెడ తిప్పకూడదు, చూపు మాత్రమే తిప్పుతాం. గోటి మీద దృష్టి పెట్టండి. ముందు కుడి చెయ్యి మెల్లిగా తిప్పుతాము, కుడి బొటన వేలు మాత్రమే చూస్తాము, దృష్టి మాత్రమే తిరుగుతుంది కానీ మెడ మాత్రం తిరగదు. ఎంత వరకు కనిపిస్తే అంతవరకే పోనివ్వండి, తల తిప్పద్దండి. దయచేసి కన్ను మాత్రమే తిరుగుతుంది, మెడను తిప్పవద్దు. వద్దులేయ, కాసేపు వద్దులేయ, మిమ్మల్ని కాదు ఇక్కడ నాకు బయట వస్తుంది. మెల్లిగా ఈసారి అడగండి, మెల్లిగా చాలా స్లోగా తిప్పుకుంటుందండి. దృష్టి మాత్రమే, కన్ను మాత్రమే వెళుతుంది. ఎంతవరకు వెళ్తే కన్ను అంతవరకే. ఇది కన్నాళ్ల పాటు కనీసం ఒక ఐదు ఆరు నెలల పాటు చేస్తే మెల్లుగా ఆ సైట్ చక్కగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం సైట్ పెరగడం, కళ్ళద్దాలు మార్చుకోవటం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా సైట్ దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. తర్వాత మూడు సార్లు అటు కూర్చున్న తర్వాత మళ్ళీ కిందికి, కిందికి డయాగనల్ తెలుసు కదా, డయాగనల్ అంటే ఇట్లా క్రాస్. మరి ఇట్లా డయాగనల్ షేప్ అది మూడు సార్లు అయిపోయినాక ఆరతి తీసేట రౌండ్గా. ఎడం బటకన వెళ్తాం మూడు సార్లు, కుడి బటకన వెళ్తాం మూడు సార్లు. అవి సాధనలు. సరే మాస్టారు, పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు వారి యొక్క వాంగ్మయంలో జీవన దేవతాకి సాధన అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. అది చాలా పెద్ద పుస్తకం, దాదాపు 1500 ఇంత పెద్ద పుస్తకం హిందీలో ఉంది. మాస్టర్ మొత్తం చదివి అందులో మన నిత్యకృత్యంలో ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా సాధనలు చేసుకుని ముందుకెళ్ళచ్చు. కొన్ని సాధనలు మామూలుగా మనం స్వయంగా చేసుకోవచ్చు, దానికి తగిన విధంగా గురువు యొక్క ఆవశ్యకత లేకుండా చదువుకొని పూజ్య గురుదేవులే దానికి అథారిటీ కాబట్టి ఆయన యొక్క అనుగ్రహ ఆశీస్సులతో రోజు చేసేటటువంటి సాధనా విధానాన్ని ఇందులో ఇవ్వటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఇది, ఎందుకంటే అసలు టెక్స్ట్ బుక్ లాగా ఆధ్యాత్మికతలో మొదటి టెక్స్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇందులో అసలు నిత్య జీవితంలో మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా తెల్లవా పొద్దున్న నిద్ర లేస్తూ మంచం మీద నుంచి దిగుతూనే ఏ విధమైనటువంటి సాధన చేసుకోవాలి, తర్వాత ఏ విధమైన సాధన చేసుకోవాలి, మధ్యాహ్నం ఏ విధమైన సాధన చేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు ఏ సాధన చేసుకోవాలి అనేది స్టెప్ వైజ్ గా ఇచ్చుకుని వెళ్ళాడు. ఏ రోజు కారదు, అందులో ఉపాసన ఉంది, సాధన ఉంది, ఆరాధన ఉంది. త్రిపుటి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మూడు పాదాలకి అనుబంధంగా ఉపాసన సాధన ఆరాధన అనేటటువంటి త్రిపుటిని ఈ జీవన దేవత సాధనలో ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు చేస్తామనే దానికి ముందర మూడు ప్రశ్నలు ఇచ్చారు. అందులో భగవంతుడు మిగతా ప్రాణులకు లేని విశేషతలను మనిషికి ఎందుకు ఇచ్చాడు? మొదటి ప్రశ్న మనం రోజు ప్రతిరోజు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, భగవంతుడు మిగతా ప్రాణులకు లేని విశేషతలను మనిషికి ఎందుకు ఇచ్చాడు? ప్రతిరోజు మనం ఈ క్వశ్చన్ మనం వేసుకోవాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మనకు లభించిన భౌతిక మానసిక సంపదలను స్వార్థము కొరకే ఉపయోగించుకుంటే తప్పేంటి? మనకు చాలా ఉన్నాయి వనరులు, సంపదలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కేవలం మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన కోసమే ఉపయోగించుకుంటే తప్పేంటి అని మనల్ని మనం అనుకోవాలి. దానికి జవాబు రాశారు. మూడో క్వశ్చన్ నుంచి, సురదుర్లభమైనటువంటి మానవ శరీరము ధన్యాస ఏ భారత భూమి భాగే అని అధర్వణవేదంలో చెప్పింది. మనం దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఈ మానవ శరీరాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు. ఈ ఇచ్చిన శరీరాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకుంటున్నానా? అసలు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనం పొందలేనటువంటి చిన్న పన్ను ఉడితే మళ్ళీ పన్ను వేయించుకోవాలి, కన్ను కనిపించకపోతే కన్ను. ఏ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కోటాను కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ దుర్లభమైనటువంటి దేవతలకు కూడా దొరకనటువంటి అద్భుతమైన శరీరాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకుంటున్నానా, లేకపోతే దాన్ని కాలక్రీడతి గచ్చాయు తదతి నమ్మించి ఆశాపాయ పాయసని ఆది శంకరాచార్య వారు చెప్తారు. కాలహ క్రీడతి గచ్చతి ఆయు తదపి నా ముంచతి ఆశాపాశ, అదే చెప్తాను కదా, యాక్ట్ యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెజెంట్ అంటే ఆర్ట్ ఈజ్ లాంగ్ అండ్ టైమ్ ఈజ్ ఫ్లీటింగ్ అంటాడు ఫామ్ ఆఫ్ లైఫ్ లో. ఆర్ట్ ఈజ్ లాంగ్, చాలా ఉంది ప్రపంచంలో నేర్చుకో. టైమ్ ఈజ్ ఫ్లీటింగ్, కాలం పరిగెత్తిపోతుంది, కానీ మనం ఏమి నేర్చుకో. స్టిల్ లైక్ మఫుల్ డ్రమ్స్ ఆర్ బీటింగ్ ఫ్యూనరల్ మార్చెస్ టు ది గ్రేవ్. కానీ మనం ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యము. ఆ ఉన్న కాసేపు టైం ఎంత టైం మిగుల్చుకొని ఏదో కాలక్షేపం సినిమాలో టీవీలో ఎవరు సుఖంగా చూసుకోవాల్సిన వాళ్ళని తీసుకుంటున్నాం. కాబట్టి త్వరగల్లో పోయినటువంటి మానవ శరీరాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకుంటున్నానా లేదా అనేటటువంటి మూడు ప్రశ్నలు ప్రతిరోజు. ఇది ఎందుకు చేస్తున్నామంటే గురు పరంపర యొక్క దృష్టిని ఆకర్షించుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు మనలో చేసుకోవాలి. గురు పరంపర యొక్క దృష్టిని మనం ఆకర్షించుకోవాలంటే ప్రతిరోజు కూడా ఈ మూడు క్వశ్చన్లు మనం ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను సాధకుడిగా మారాలి అని తెలుసుకున్నటువంటి వాళ్ళ విషయాలు ఈ మూడు విషయాల మీద ధ్యానం చెప్పి ఎట్లా చెయ్యాలి, నేను ఉత్సాహంతో ధైర్యంతో సాహసంతో ఎంత కష్టమైనా సరే నేను ఈ సాధన చేసి తీరుతాను అనేటటువంటి వాళ్ళకి ఈ పుస్తకం జీవన దేవత సాధన అనేటటువంటి ఈ చిన్న పుస్తకాన్ని మనకిచ్చారు. ఇందులో దీనిని ప్రజ్ఞాయోగ సాధన అంటారు. ఇందులో మొదటి చరణము, రెండవ చరణము, మూడవ చరణం అట్లా చరణాల వారీగా ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. ఈ మొదటి చరణంలో ప్రాతః సంధ్యారాధన, ఇది కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే చేసుకుంటాం దీన్ని. దీనిని పూజ్య గురుదేవులు హర్దిన్ నయాదిన్ హర్రాస్ నయీ మౌతం చెప్పారు. ప్రతిరోజు ఒక కొత్త జన్మ అనేది ఉదయం మనం నిద్ర లేవగానే చేసేటటువంటి సాధన. 15 నిమిషాల పాటు ఎట్లా చెయ్యాలి అనే దానిని ప్రజ్ఞాయోగ సాధనలో మొదటి చరణంగా మనకిచ్చారు మాస్టర్ గారు. మాస్టర్ అంటే గురువు గారు ఇచ్చారు. దాన్ని స్టెప్ వైజ్ గా చాలా పెద్ద పుస్తకం, అంత పెద్ద పుస్తకం మనం చదవలేము, హిందీ మనకు అర్థం కాదు కాబట్టి మనకు అర్థమైనటువంటి భాషలో మనం ఇంత పెద్ద పుస్తకం చదవాలంటే మనకు టైం లేదు. మనకు అసలు టైం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా, టైం లేదు కాబట్టి పాపం ఆయన కష్టపడి అన్ని అండర్లైన్ చేసి మళ్ళీ వాటిని చిన్నగా రాసి మళ్ళీ మేము ట్రాన్స్లేషన్ చేసుకొని మళ్ళీ కంప్యూటర్లో పెట్టి మళ్ళీ తప్పులు దిద్దుకొని మీ ముందుకు రావడానికి ఏ పుస్తకమైనా అంత కష్టపడుతుంది. కానీ మనం చదివి ఇది కనుక కనీసం ఏ టైం అండైనా ఆస్వాదించినా గురువు గారు ఆశయం నెరవేరినట్లే, మాస్టర్ గారు పడిన కష్టం ఉపయోగపడినట్టు అనమాట. కాబట్టి 15 నిమిషాల పాటు ఎట్లా ప్రతిరోజు భావన చేసుకోవాలి అనేటటువంటిది ప్రజ్ఞాయోగ మొదటి చరణము. దీనిని ప్రాత సంధ్యారాధన అంటారు, లేకపోతే ఆత్మబోధ అని కూడా అంటారు. ఆత్మబోధ అని కూడా అంటారు అన్నమాట. ఎట్లా చేసుకోవాలో ఇందులో రాస్తారు కాబట్టి ఇది మొదటి చరణంగా చేసుకోండి. దీని తర్వాత ప్రజ్ఞాయోగ సాధన రెండవ చరణం, దీనిని భజన అంటారు. నేను మొత్తం చెప్పాను లేదంటే జస్ట్ స్పర్శ చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దీనిని భజన అంటారు. ఈ భజనలో భాగం ఏంటంటే ఉపాసన, జపము, ప్రాణాయామము, ధ్యానము ఉంటాం. అయితే దీన్ని మాస్టర్ ఆల్రెడీ మన చేత 1 సంవత్సరం నుంచి చేయిస్తున్నారు. దాని పేరు ఏం పెట్టారంటే డార్జిలింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత గురువుల ప్రణాళికలో నేను భాగస్వామిని అవుతాను అనుకునే వాళ్ళను ఖచ్చితంగా చేయమని మాస్టర్ ప్రతిరోజు చెప్తారు. దానిని యుగ సంధి ఆరాధన అని పేరు పెట్టారు. యుగ సంధి దాని ఆరాధన. మీరు ఇంట్లో ఏం చేయదు, పూజలు చేయదు, జపాలు చేయదు, నోములు చేయదు, కనీసం దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ 2 గంటల పాటు చేసేటటువంటి యుగ సంధ్యారాధన మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఋషుల ప్రణాళికకు మీరు పనికి వస్తారు, మీరు అందులో భాగస్వాములు. అయితే నా వరకు నేను చేసుకుంటున్నానండి అంటాం కాదు. మనం ఇప్పుడు సాము కలవు సంఖ్య చెప్తుంది కలియుగంలో అందరూ కలిసి సామూహికంగా చేస్తేనే అది సఫలమవుతుంది. గురువుల ప్రణాళికకు మనం పనికొస్తాము, కలిసి చేయండి. ఎంత మంది వీలైతే అంతమంది, ఎంత మంది వీలైతే అంతమందిని కలుపుకొని సామూహికంగా చేస్తేనే సంఘటిత శక్తి వస్తుంది, అప్పుడే దానికి బలం చేకూరుతుంది అనమాట. కాబట్టి అందరూ కలిసి చేసేటటువంటి ఉపాసన, జపము, ప్రాణాయామము, ధ్యానము, స్వాధ్యాయము ఈ 5 భాగాలు మనకు యుగ సంధ్యారాధనలో మేఘాలను మీరు చదువుతుంటే కనుక రెగ్యులర్ గా ప్రతి నెల ఖచ్చితంగా ఏదో జపం మీదో, ధ్యానం మీదో, ప్రాణాయామం మీదో, స్వాధ్యాయం మీదో ఏదో ఒక చిన్న ఆర్టికల్న్నా సరే దాని మీద మొదటిది మాస్టర్ యొక్క సందేశ మాలకాన్ని పేరు పెట్టి ప్రతి నెల దాని మీద ఇస్తున్నాం అన్నమాట. రెండవది దానిలో ఉన్నటువంటి భాగంలో ఉపాసన. ఉపాసన ఎట్లా చేయాలి, భగవంతుడికి దగ్గరగా ఎట్లా చేయాలి, ఈ ఉపాసనని మాస్టారు ఈ మహాకాల యజ్ఞంలో మనకు చూపిస్తున్నారు. మహాకాల పూజ చేస్తున్నాం కదా, ఉపాసనలో ఉపయోగించేటటువంటి వస్తువులు ఎట్లా ఉపాసన చేసుకోవాలి, అందులో ఉపయోగించేటటువంటి జలము, అగ్ని, అగరుబత్తీలు, తర్వాత అక్షింతలు, ప్రసాదము, ఇవన్నీ కూడా ఉపాసనలో భాగాలు. అవి ఊరికి చేసేసి అక్షితాంతరూపాయలు పుష్పాంతంగా ధూపం మాత్రమే దీపం పెట్టా నైవేద్యమైన హోమం రాగానే హోమం చేసి అస్సలు అట్లా కాదు, అది ఉపాసనే కాదు. అది ఉపాసన ఎట్లా చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో చెప్పిన దాన్ని మళ్ళీ అందులో కూడా మేము చర్చేశాం, సరేనా? దాన్ని ఉపాసన సమర్పణ యోగం పేరు కింద కూడా మాస్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఉపాసన అయిపోయిన తర్వాత జపము ఎట్లా చేయాలి చెప్పారు నిన్న మాస్టర్. జపం చేసేటప్పుడు సన్మయత్వంతో చేయండి. మరి పూజ గురుదేవులకి దయానంద సరస్వతికి పలికినటువంటి ఆ గాయత్రం అనంతరం మనకు పలకటం లేదంటే మనం దానిలో తన్మీనత కావటం లేదు. అది తన్మీనతగా చేస్తే కానీ మనకు ఆ జపము పలకదు. ప్రాణాయామం ఇప్పుడు మనం చేశాము, ధ్యానం కూడా ఓంకార శ్వాసంతో పాటు మనం ధ్యానం ఒక 15 నిమిషాల పాటు, అంటే 7 నిమిషాల పాటు మనం ఓంకార శ్వాసం చేస్తాము. మిగిలిన 13 నిమిషాలు 20 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు. దాన్ని 13 నిమిషాల పాటు ధ్యానం చేసుకుంటాం. ఎనిమిది ఒక 8 నిమిషాల పాటు ఓంకార శ్వాసం ఉంటుంది ఖచ్చితంగా. మిగిలినటువంటి 8 పోతే ఇంకా 12 నిమిషాల పాటు ధ్యానం చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఇట్లా చేసినట్లయితే నిద్రపోయిన వ్యక్తి ఒక కుదుపు కొలిపి లేచినట్టుగా తయారై లేస్తాడు. కాబట్టి ఇది ఉపాసనలో భాగంగా మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఈ ఉపాసన చేసేటప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని సాధన చేసుకోండి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు బంగారం లేక కిరణాలతో ఉదయిస్తుంటాడు. దాన్ని 3 చక్రాల మీద సాధన చేసుకోమన్నారు. ఎక్కడ? నాభి చక్రం మీద, ప్రణయ చక్రం మీద, సహస్రారంలో. ఇది స్థూల శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇది సూక్ష్మ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇది కారణ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఓజస్, తేజస్, వర్సెస్ అనేటటువంటి అవి వస్తాయి. అయితే ఈ ఓజస్ ఏంటి, ఈ తేజస్ ఏంటి, వర్సెస్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటంటే మనం పూజ గురుదేవుని ఒక పేరు పెట్టుకుంది ఏంటంటే ప్రఖర ప్రజ్ఞ సుజల శ్రద్ధ. గురువు గారిని ప్రఖర ప్రజ్ఞ అని, మాతాజీని సుజల శ్రద్ధ అని పిలుస్తాం. ప్రఖరము, ప్రఖర ప్రజ్ఞ ఏంటి అంటే శారీరక ఓజస్, మానసిక తేజస్, ఆత్మిక వర్సెస్ ఎవరిలో ఉంటాయో వాళ్ళు ప్రఖర ప్రజ్ఞావంతులు. ప్రఖర ప్రజ్ఞ యొక్క నిర్వచనం అదనమాట. శారీరక ఓజస్, మానసిక తేజస్, ఆత్మిక వర్సెస్ ఉన్నటువంటి వాళ్ళను ప్రఖర ప్రజ్ఞావంతులుగా మనం పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఈ సూర్య ధ్యానము, ఈ జపంతో పాటు ఈ ధ్యానాన్ని కూడా మనం చేసినట్లయితే మనకు 2 అయిపోతుంది. స్వర్ణిమ సూర్యోదయ సాధన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి నిద్ర లేచినప్పుడు చేసేటటువంటి ఈ సాధన అంటే భజనలో ఈ చేస్తాం అన్నమాట. తర్వాత ప్రజ్ఞాయోగ సాధనలో 3వ చరణం మననము. ఎవడో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడితే మాత్రం నేను చెప్పను. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది మనన, మనం చేసుకోవడం. ఈ మనన ఎట్లా చేసుకోవాలి అంటే రోజు 15 నిమిషాల పాటు మధ్యాహ్నం తర్వాత కాసేపు స్థిమితంగా ఉన్నప్పుడు, ఒక 15 నిమిషాల పాటు స్థిమితంగా ఎవరు లేకుండా ఫ్రీగా మనంతటి మనం ఒంటరికి కూర్చొని అప్పటి నుంచి ఉదయం నుంచి ఇచ్చినటువంటి ఉపాసన ఎట్లా చేశాను, తర్వాత పోతే భజన ఎట్లా చేశాను, పొద్దున్నే చేసేటటువంటి ప్రాత సంధ్యారాధన ఎట్లా చేశాను, ఇది కరెక్ట్ గా నేను అనుకున్న లక్ష్యం ప్రకాశన చేశానా లేదా అనేది మనం ఎట్లా చేసుకునే దానికి కూడా స్టెప్స్ ఇచ్చారు. ఇంద్రియ సంయమనము, సమయం, దీన్ని ఎక్కువగా ప్రిన్సిపుల్ అంటారు. SIVA. ఎస్ అంటే సమయ, ఇంద్రియ సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, దీన్ని తపస్సులు కూడా అంటారు. ఇది సరిగ్గా చేశానా లేదాని ఎవరికి వాళ్లే మనం చేసుకోవటం. ఇది 15 నిమిషాలు పాటు చేసుకుంటే చాలు, సరిగ్గా మధ్యాహ్నం పూట అయిపోయిన తర్వాత ప్రజ్ఞాయోగ సాధనలో 4వ చరణము రాత్రి పడుకునేటప్పుడు చేసుకునేటటువంటి సాధన ఇది. హర్ దిన్ నయాదిన్ పొద్దునైపోతుంది, హర్ రాత్ నయమవుతు అంటే మృత్యు, ప్రతిరోజు ఒక మృత్యువే, ప్రతి రాత్రి కూడా మనకు ఒక మృత్యువే. ఇదిగో ఇవాళ పొద్దున్నే స్టార్ట్ చెప్పాను నేను రివైండింగ్ ప్రాక్టీస్ లో. ఇవాళ పొద్దున్నీ నేను ఇప్పుడు పడుకోబోయేదాకా ఏం చేస్తానేది ఒక్కసారి రివైండింగ్ చేసుకుని ఇవాళకి నా జన్మ అంటే గురువు గారు ఒకటప్పుడు రాశారు గుర్తులేదు, ఏ రోజు ఆ రోజు మన గుణానుబంధాలు లేకుండా కర్మలు కలిగేసుకొని ఫ్రెష్ అయిపోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నాకు ఇవాళ ఏం చేయాలో తెలియదు, నాకు చేత అయినంత వరకు ఇది చేసేసా, ఇది నాతో నాకు ఇవాళ ఉన్నటువంటి కోట టైం టేబుల్ ప్రకారం నేను చేసేసా అయిపోయింది, అయిపోయింది చేయడం చేసుకుంటున్నా. నేను నా మంచి కానీ నా చెడు కానీ నా కష్టం కానీ నా సుఖం కానీ నా మంచి ఏదైనా సరే అంతా మీకే సమర్పణ కనుక నేను చేయడం చేసుకున్నాను అనుకో, కర్మ బంధాలు పోతాయి అన్నమాట. తర్వాత ఇంకోటి కూడా గురువు గారు ఏం చెప్తారు, రుణానుబంధాలు తీర్చుకోవాలన్నా కర్మ బంధాలు తీర్చుకోవాలన్నా ఈ యుగం యొక్క ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సేవ, ది సైన్సాకు సర్వీస్ చాలా ఇంపార్టెంట్. అది అసలు మనం అసలు అది సత్యసాయి కంటిలో చాలా బాగా కనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు చేస్తుంటే మనందరం కూర్చొని చేయటం కాదు, అసలు మనం అది డెవలప్ చేసుకోవాలి. నిత్యం యోజన పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు పక్క వాళ్ళు ఎవరో ఒక చిన్న పట్ట విధిస్తుంటే ఆ విధిస్తే ఒక్కడే విధించాలి అంటే వాళ్ళు చూస్తూ వింటారు. దానికి అటెన్షన్ సహాయం చేయలేదు అన్నమాట. పక్క వాళ్ళు గిన్నె పట్టుకుంటున్నారు, పోలీసు పట్టుకొస్తే ఇలా పొద్దున ఒక అమ్మాయి బట్టకు పట్టుకెళ్తుంది, చిన్నపిల్ల ఒక అమ్మాయి కొంచెం వయసులో ఉన్న అమ్మాయి చూస్తూ వింటుంది. మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో అంటే భగవంతుడు చేయి మనకు అందిస్తాడు. అసలు సరే పక్క వాళ్ళు కష్టం వాళ్ళని చేయలేదు పర్వాలేదు అన్నట్టు మనం కూర్చుంటే తప్పది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు మనం చేస్తూ ఇతరులు చేసి చేయించాలి. చూడండి ఆయన పెద్ద ఆయన గబగబా ఆయన అన్నిటిని పరిగెత్తుకుంటారు, మనం కరెక్ట్ మనం చేస్తాం కానీ వాళ్ళకి చిన్న చిన్న చెప్పి నేర్పిస్తాం. సో అది ముఖ్యంగా ఏంటంటే ది సైన్స్ ఆఫ్ సర్వీస్. మనం చుట్టుపక్కల అన్ని చూసుకోవాలి గబగబా ఏది ఎక్కడ అవసరం ఏది ఎక్కడ అవసరం. ఇది మనం ఇది ఈ ఆశ్రమాలతో కాదు ఎక్కడైనా ఎవరింటికి వెళ్ళినా ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఒకసారి మాస్టర్ మహాశివరాత్రి రోజు రాత్రి పూట నృసింహ సరస్వతి స్వామి ఆ ఊరి పేరేది నర్సబావారు రాత్రి 12 గంటలకు అయింది ఆరతులు ఇచ్చారు జపాలు చేశారు టెంకాయలు కొట్టారు. ఆ గుడి ప్రాంగణం అంతా ఎట్లా ఉందంటే అక్కడ కొబ్బరి ముక్కలు. సో మీరు మాట్లాడండి నేను వెళ్ళిపోతా ఉన్నాను ఇక్కడ. మీరు చేయదలుచుకుంటే లేచి చెయ్యండి. గుడి ప్రాంగణం ఎట్లా ఉందంటే తనకు తెలిసి ఉన్నాడు మహాశివని. గుడి ప్రాంగణం అంటే ఎట్లా ఉందంటే కొబ్బరి ముక్కలతో చెక్కలతో ప్రసాదం వదిలిపెట్టేసి డెస్ట్ అసలు కొన్ని వేళలు చెప్తుంటారు ఆ రోజు రాత్రి. మాస్టర్ ఏం చెప్పారు బల్లలన్నీ కలిసి మాట బల్లలన్నీ పక్కకు పెట్టండి కుర్చీలన్నీ పగలదు చీపురు కూడా దొరకలే ఎక్కడొక్క ఎత్తుకొచ్చాడు అని చీపురు మొత్తం తీసుకొచ్చాడు ఒక చీపులు ఎత్తుకొచ్చాడు అంటే మొత్తం ఆశ్రమం అంత చిమ్మండి. రాత్రి 12 గంటలకు ఆరతి అందరికీ తెలుసు 12 గంటలు స్వామివారు పాదాలు చూపిస్తారు అక్కడ ఆ ఒక్కరోజు అయితే చూపిస్తారు రాత్రి 12 గంటలు కరెక్ట్గా చూపిస్తారా ఇంకొక ముందు చిమ్మడం మనకు తెలియదా. ముఖ్యంగా మీరు ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ముందు చిమ్మడం ఫస్ట్ నేర్చుకోండి. దిస్ ఈజ్ ది ఫస్ట్ సర్వీస్. ఎందుకంటే మన వీధి నడిచే వాళ్లకు ఉన్నంత అద్భుతమైనటువంటి సర్వీస్ మోటార్ చేస్తే వాళ్ళకంటే కర్మ అసలు వదిలించుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో అనుకోండి ఉండదట. అంత అద్భుతమైన సర్వీస్ అయితే భావనతో చేయాలి. నేను నిజంగా ఈ సేవ చేస్తున్నాను, బుద్ధి మాత్రమే చేస్తున్నాను కానీ మనసులో ఈ శుభ్రంగా ఉంటే మొత్తం ప్రపంచమంతా శుభ్రంగా ఉంటే ఈ శుభ్రమైన రోడ్ల మీద అందరు నడిస్తే అందరికీ ఆరోగ్యం పెరుగుతుంది అందరికీ హాయిగా ఉంటుంది అనే భావనతో చేస్తే సర్వీస్ అవుతుంది. డబ్బు కోసం చేసిన భావన కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాను పొద్దు నుంచి మీరు పొద్దున్న 5 గంటలకు ఇక్కడ టైం టేబుల్ ప్రకారం నేను వస్తానని చెప్పిపోయాను. నేను సాయంకాలం పొద్దున్న నేను 5 కొంచెం ముందు 5 20 పడుకోండి చిన్నపిల్లలు పడుకోబెట్టుకోండి కాదన్న ఒక పక్కన సర్చ్ పెట్టి చిమ్ని ఈ పట్టాలన్నీ మరి కరెక్ట్ గా పడిచి చిన్న సర్వీస్ అవన్నీ కదా. సో అవన్నీ కూడా మనం ఈ జీవన దేవత సాహంలో మనం నేర్చుకోవాల్సిన అతి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు. ఇది మంది కాదనుకోకుండా మంది అనుకుంటే ప్రతి పని మనం చేస్తాం మన ఇంట్లో మనం చేసుకోవట్లా అట్లా. సో ఇదన్నమాట. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాయశ్చిత్త నిర్ధారణ ఇది కూడా ఎట్లా చేసుకోవాలో కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇవన్నీ చేయడానికి మాట్లాడిచినటువంటి గురువు రాసినటువంటి 32 సూత్రాలు ఉన్నాయండి. 33 సూత్రాలు. ఈ 33 సూత్రాలు బాగా స్పష్టంగా చదువుకొని వాటిని ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. ఇది జీవన దేవతలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మాట్లాడించినటువంటి మొదటి కోర్సు. ఇది ఏ గురువు యొక్క మార్గదర్శనం అక్కర్లేదు, ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు, కాల నిర్ణయం ప్రకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ టైం టేబుల్ ప్రకారం నిద్ర లేవగానే నిద్రపోయేటప్పుడు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత చేసేటటువంటి భజన, మధ్యాహ్నం చేసేటటువంటి మనన 15 నిమిషాల ప్రకారం చేసుకోవచ్చు. అయితే దీనికి ఇంకా చివర యాడ్ చేశారంటే మొదటి వారపు పాఠ్యాంశము ఇది వెబ్సైట్ లో నుంచి తీసుకున్నటువంటి జ్వాలాపురి మహర్షిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మొదటి వార పాఠ్యాంశము అనేటటువంటి ఒక 10 సూత్రాలు ఇచ్చారు. ఈ సాధన ఎట్లా చేసుకోవాలో కూడా వెనక భాగంలో ఇచ్చాం అన్నమాట. సో ఇది ఎవరికి వారు చిన్న పుస్తకం కేవలం 13 పేజీలు. ఈ 13 పేజీలు చదువుకొని నిత్య జీవితంలో మీరు సాధన చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటూ